ఆయన ఎంతటి తత్వ జ్ఞానో అంతటి ఉపాసకుడు. కాదనంటే ఈ పీఠాలే మనకి సాక్షాత్కారంగా తర్కాణంగా నిలవవు కదా. ఒక్కొక్క పీఠంలో ఎంత ఉపాసనా పరంపరను ఆయన నిలబెట్టారు. శ్రీచక్ర ఉపాసన, చంద్రమౌళీశ్వర ఉపాసన, ఇక్కడే మనం వెళ్ళిన దండం పెట్టుకొచ్చి కూర్చుంటున్నాం. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఉపాసనకి ఉపనిషత్తుకి వైరుధ్యం లేదు, రెండింటికి సమన్వయం చేసినటువంటి వారు అని. ఇలా పరంపరను నిలబెట్టారు. ఎందుకంటే వారు అనుగ్రహం లేనిది ఇది రాదని చెప్పడానికే శంకరులు వారు అలాగా ఏర్పాటు చేశారు. అందుకు ఇప్పుడు ఆ మూర్తిని ఈ తత్వంతో ఉపాసన చేస్తే క్రమక్రమంగా ఆయనే మీకు సిద్ధినిస్తాడు అని చెప్పడానికి దివ్యమంత్ర గర్భితంగా ఒక్క 10 శ్లోకాల్లో, నిజానికి 9 శ్లోకాలు, 10వది ఫలశ్రుతి అనుకోవచ్చు. అయితే దీనికి ముందు కొన్ని ధ్యాన శ్లోకాలు కూడా ఉన్నాయి. ఈ 9 ఎందుకు చెప్తున్నానంటే ధ్యాన శ్లోకాల్లో మూర్తి వర్ణన మన మనస్సు నిలబడడానికి కావాల్సింది చేసి ఆ తర్వాత దీంట్లో ప్రవేశించాం. అక్కడంతా తత్వ వివేచన, ఆత్మతత్వ ప్రతిపాదన కనిపిస్తాయి మిగిలిన 9 శ్లోకాల్లోనూ. దీని ద్వారా మనకి మొదట్లో చదువుతాం, వినడానికి ఎంత అందంగా ఉంటుందంటే కఠోరమైన వేదాంతాన్ని మధురంగా గంభీరంగా ఇచ్చిన మహానుభావుడు. మధురంగా ఇచ్చారు, గంభీరంగా ఇచ్చారు, అది ఆయన దగ్గర ఉన్నటువంటి అందం. ఆ కారణం చేతనే ఆయన దివ్యమైన ఆకర్షణ నుంచి ఎవ్వరూ బయటికి రాలేం. ఎంత మధుర మధురంగా వింటూ ఉంటేనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ, ఎంత సంగీతం పెట్టాడు మహానుభావుడు. ఆ వింటూ ఉంటే ముందు అనడం నేర్చుకుందాం. మనం ఎలా ఉండాలి అంటే ఒక విధంగా పశువుల్లో బతకాలి మనం. చూడండి, పశువుకి మేత పెడతాం, అడవిలో తిరుగుతాయి అవి, కామ్గా కూర్చొని అక్కడే నెమరు వేసుకుంటూ ఉంటే రాత్రి అయిపోతుంది, ముందు పడేసుకుంటే లోపల, తర్వాత వెళ్ళి ప్రధానంగా కూర్చొని విచారణ చేస్తాయి. అందుకే మన వాళ్ళు ముందు శ్లోకాలు అలవాటు చేశారు. బాల్యం నుంచి మనం చదువుతూ ఉంటే అప్పుడే అన్న అర్థమైపో పరిణితి ఉండాలిగా బుద్ధికి. ఆ పరిణితి వచ్చిన తర్వాత అప్పుడు చదివిన శ్లోకమే ఇప్పుడు కొత్త అర్థంతో మనకు కనిపిస్తుంది. అందుకు శంకరుల వారు ఇది పారాయణ శ్లోకములుగా మనకు అందజేశారు. గురు పారాయణ కింద ఇది చేస్తూ ఉంటే మనకి ఏ గురువు వచ్చాడో ఆ గురువులో కనబడేది ఐశ్వర్య చైతన్యమే. అసలు ఆ ఈశ్వర జ్ఞానం బ్రహ్మ విద్య సంప్రదాయానికి చెందని వాడు గురు శబ్దానికి అర్హుడే కాడు. నేను కొత్త మతం తీసుకొచ్చానండి అంటే మా గురువుగారు ఆయనండి అనకూడదు మనం. ఎందుకంటే కొత్త మతం తెచ్చేవాడు ఇప్పుడు గురువు కాడు. అనాది అయిన బ్రహ్మ విద్యను ఎవడు ప్రతిష్ఠించాడు వాడే గురువు అవుతాడు మనకి. కనుక మన గురు పరంపర ఎందుకు చెప్పాం, సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమ అస్మదాచార్య పర్యంత అంటే మాకు కొత్త గురువులు వద్దు. అనాది అయినటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయం ఉందో దాన్ని ప్రతిష్ఠించే గురువులే కావాలి. దాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కనుకనే శంకరుల తర్వాత ఇప్పటి గురు పరంపర వరకు మనం నమస్కరిస్తున్నాం. అంటే దీనిలో ఎవరిని చూస్తున్నాం మనం? సదాశివ తేజాన్ని అందులో దర్శిస్తున్నాం. ఆ సదాశివ తేజమే దక్షిణామూర్తి ప్రథమ గురువు బ్రహ్మ విద్యకి అని మనం చెప్తున్నాం. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే సదాశివుడు. అందుకే గురువులో మనం చూసేది కూడా ఆ దివ్యమైన విభూతిని. ఎందుకంటే గంగంతా మన దాకా రాదు, కలశంలో పట్టి తీసుకొస్తాం. కలశంలో పట్టి తెచ్చి కలశానికి పూజ చేస్తున్నామంటే తదంతర్గతమైన గంగకే పూజ చేస్తున్నాం. కలశానికి అయితే ఊళ్ళో రాగి చెప్పు గురుకుని పూజ చేసుకోవచ్చు. అక్కడి నుంచే తెచ్చేందుకు చేస్తున్నాం తదంతర్గతమైన గంగకే. కనుక ఇప్పుడు ఏ గురు ఉపాధిని నువ్వు నమస్కరిస్తున్నావో అతడి నుంచి నీ వైపు ప్రసరిస్తున్న బ్రహ్మ విద్యను నువ్వు నమస్కరిస్తున్నావు. అందుకే బాగా ఆలోచిస్తే గురువుకి ఆ విద్యకి, అది నీలో ప్రవేశించాక నీకు కూడా తేడా లేదు అది చెప్పదలుచుకున్నారు గురువుగారు. అందులో దిగేకి ఇంకా తెలుస్తుంది. అప్పటి నుంచి ఈ స్థుతిలోకి దిగద్దని నేను అనుకున్నాను, కానీ దిగిపోతున్నా. మళ్ళీ కొంచెం ఆగి ఎన్ని స్తోత్రాలు మనకున్నాయి దక్షిణామూర్తిని అని పరిశీలించితే హర్షప్రోక్తములైనవి ప్రధానంగా ఇక్కడ తెచ్చుకుందాం. ఎందుకంటే రకరకాల స్తోత్రాలను అన్నీ చెప్పుకుంటే కొన్ని రోజులు చాలు మనకి దక్షిణామూర్తికి సంబంధించి. నిన్న మనం కొంత భాగాన్ని రుద్ర నమక మంత్రాల్లో కొంచెం స్పష్టం చేసాం, కానీ చాలా ఉన్నాయి అందులో. ఎందుకంటే ఈ విషయం చెప్పగానే కొంతమంది లేనర్థం చెప్తున్నాడా అన్నట్లు చూస్తారు. ఎందుకంటే సంప్రదాయపరమైనటువంటి శిక్షణ చాలా అవసరం మనకి, కానీ అందులోనే నిబద్ధమైపోతే కొంచెం విస్తృతమైన మనకు అర్థం చెప్పినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, అంగీకరించాలనిపించదు. కానీ దాని ఆధారంగానే మనకు అర్థాన్ని మనం గమనించవచ్చు, సంప్రదాయ ఆధారంగానే. ఎందుకంటే రుద్ర నమ్మకం అంటే ఏదో కేవలం అభిషేకాలు చేసుకుని యాగాలు చేసుకుని అరిష్టాలు పోగొట్టుకునే మంత్రం మాత్రమే కాదు. మంత్రం కాదని నేను అనలే, మంత్రం మాత్రమే కాదు, మొదట్లో అదే. ఏమంటే గ్రహబాధలు ఉన్నాయి అయితే రుద్రం చేసుకో, లేదా అభిషేకం చేసుకో, అంతమేరకైనా దాని యొక్క పరిధి కాదుట. రుద్ర ఉపనిషత్తు దాని పేరు, రుద్ర ఉపనిషత్తు. ఉపనిషత్తు ఎందుకైంది? అది బ్రహ్మ విద్య. కనుకనే శంకరుల వారి యొక్క దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తికను రచించినటువంటి మహానుభావుడు సురేశ్వరాచార్యుల వారు, ఆయన రుద్రాన్ని అక్కడ ప్రత్యేకించి ప్రథమ శ్లోకం వ్యాఖ్యానంలోనే తన శ్లోకంలో ఆయన తెలియజేశారు మనకి. అది ఆ విషయం వచ్చేటప్పుడు తెలుస్తుంది. అందుకు వారిచ్చిన ఆ స్ఫూర్తితో రుద్రోపనిషత్తు అనే మాటతో యాజ్ఞవల్క్యుడు మహర్షులకు చెప్పేటప్పుడు రుద్రోపనిషత్తు వల్లనే మోక్షం పొందుతారు అని చెప్పాడు. మోక్ష విద్యట అది, బ్రహ్మ విద్యట. అందుకు వాటి ఆధారంగా మనం చెప్పుకున్నాం నిన్న, ఇంకా వైదికమైన ఇతర ఉపనిషత్తుల ఆధారంగా కూడా వివరించుకున్నాం, కొన్ని పురాణాలు చూసాం. అయితే మాటి మాటికి ఎంతైనా మనకు బుద్ధి అనేది పనిచేస్తున్నంతకాలం, నామరూపంలో స్పృహ ఉన్నంతకాలం, భగవన్నామం భగవద్ రూపం వీటి వైపే అలా 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 వెళుతూ ఉంటే చిట్ట చివరికి నామరూపాలు అవసరం లేని స్థితికి వెళతాం. అందుకు ఆ భగవద్ రూపం బాగా మనసుకు పట్టాలి. అందుకే శంకరుల వారు కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అనేక విధాలుగా ధ్యానిస్తూ వివిధ స్తోత్రాల్లో వర్ణించారు మనకి. శంకరుల స్తుతుల్లో దేవతా రూప వర్ణన ఉంటుంది. అయ్యా నామరూపాతీతత్వం గురించి చెప్తూ ఆయన నామరూపాల గురించి ఎందుకు చెప్పారండి, కాబట్టి ఆయన సిద్ధాంతానికి ఇది భిన్నం కనుక ఇది అక్కర్లేదని వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా కూడా సమగ్రమైన సమన్వయమైన శంకర హృదయం అర్థం చేసుకోలేకపోవడం వల్ల జరుగుతున్నది. అందుకే శంకరులు చేసింది సగుణ నిర్గుణ సమన్వయం తప్ప వైరుధ్యం కాదు. ఇక్కడ ఆ భగవంతుని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని భావిస్తున్నప్పుడు కూడా ఆ నిర్గుణతత్వమే నా కోసం ఇలా వచ్చింది అని మనం ఆరాధించాలి. అందుకే ఆ నిర్గుణమైన తత్వం సగుణమైనప్పుడు ఆ సగుణం ద్వారా ఆయన బోధిస్తున్నది కూడా నిర్గుణమే. అందుకు శుద్ధస్ఫటిక సంకాసుడే గోచరించాడు అంటే అర్థం స్వతసిద్ధంగా నీ నిర్వీకారుణ్ణయ్యా త్రిగుణములకు అతీతుణ్ణి. ఎందుకంటే గుణానుకో రంగు చెప్పుకున్నాం మనం, అజామేకాం లోహిత శుక్ల కృష్ణ అని గుణానుకో రంగు చెప్పుకున్నాం. ఆయన మూడు రంగులు కాడు, అందుకే శుద్ధస్ఫటిక సంకాసం నిర్వీకారం అని చెప్పాం. అలాంటి ఆ భగవానుడు వటవృక్షములలో ఉన్నాడు అని చెప్పాం. వటవృక్షము అనే దానికి అనేక అర్థములు శాస్త్రపరమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. పురాతన వట శివ అని వటవృక్షమే ఆయనట. మళ్ళీ వటవృక్ష మూలంలో ఏంటండి అంటే ఇంత వటవృక్షానికి నేనే మూలం అని చెప్పడు. మూలమేదో వృక్షం అదే కదా, కనుక ఆయనే వృక్షం. ఈ వృక్షము అంటే క్రమక్రమంగా పెంపుదల కలిగే లక్షణం దేనికి ఉంటుందో అది వృక్షం. ముఖ్యంగా వటవృక్షం ఉందే చాలా చమత్కారం, అది తనంత తానే విస్తరిల్లుతూ ఉంటుంది. ఒక్కసారి వస్తే చాలదు. ఈ తనంత తానే విస్తరిల్లి ఎలా ఉంటుందంటే ఏడు మూలమో మనం తెలుసుకోలేము, అలా ఏర్పడుతుంది. అలాగే ఈ విశ్వం కూడా ఒక మహాపెద్ద వటవృక్షం. ఎంత విస్తరిల్లింది ఇది, ఎంత విస్తరిల్లినప్పుడు దీనికి ఏది మూలమో ఏది కారణమో మనం చెప్పలేము. ఒక దర్శనంలో ఇది కారణం అనే లోపల అది కాదని మరుగుడు చెప్తాడు. అలాంటి మహావటవృక్షం ఇది. ఇంత మహావటవృక్షానికి ఏది మూలం అంటే మూలంలో కూర్చుని వాడిని చూస్తే తెలుస్తుందిగా, ఆయన అవుడు దక్షిణామూర్తి. అంటే విశ్వం వటవృక్షమైతే విశ్వేశ్వరుడు వటవృక్ష మూలం. అయితే విత్తనానికి వృక్షానికి భేదం లేదు, ఎలాగో విశ్వేశ్వరుడికి విశ్వానికి భేదం లేదు. ఇది ఒక దర్శనం. రెండు, జ్ఞానశక్తిని వటవృక్షంతో పోల్చారు, అందుకే జ్ఞానవృక్షం అట అది. అందుకే సాంఖ్య జ్ఞానాదులన్నీ కూడా జటలుగా ఉండగా విస్తరిల్లిన వటవృక్షం పరమేశ్వరుడు అని చెప్పారు. అంటే అర్థం జ్ఞానం బహు శాఖలతో విస్తరిల్లుతూ ఉంటుంది. జ్ఞానం ఎప్పటిది, ఎక్కడిది, ఎంత విస్తరిల్లిందండి. మన దాకా వచ్చిన ఊడని మనం చూసి ఇది మూలం అనుకుంటాం, కానీ దానికి ఏది మూలం మనకేం తెలుసు. కనుక విద్య కూడా ఇలా పరంపరగా విస్తరిల్లి వస్తుంది. కనుక విద్యయే ఇక్కడ వృక్షం. సర్వ విద్యలకి ఎవడు మూల శక్తో ఆయన చిన్మాత్ర స్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి. కనుక ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి ఆ రెండు శబ్దములు వటవృక్ష మూలంలో కూర్చోవడంలో కనిపిస్తాయి. కనుకనే ఇదింత వివరణ, ఎందుకంటే ప్రతి దేవతారూపం వెనక ఒక తత్వం ఉంటుంది. అదే భారతీయ మతానికి ప్రధానమైన ప్రాతిపదిక. ప్రతి దేవతారూపం వెనక ఒక తత్వం కనిపిస్తుంది. అందుకే ఈ రూపాన్ని మనం చెప్పుకున్నాం. ఆ ఈశాన సర్వ విద్యానాం కూడా దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని చెప్పే మంత్రం అది. సర్వ విద్యలకి ఈశానుడు, సర్వభూతములకి ఈశానుడు. అంటే విద్యల శిక్షణ నాదండి, ప్రాణికొట్ట శిక్షణ నాది కాదన్నాడు ఆయన. విద్యలు ఆయనే, సర్వభూతానాం సర్వభూతములకు ఈశానుడు ఆయన. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం ఆయనే బ్రహ్మాధిపతి, బ్రహ్మణోధిపతి బ్రహ్మ. దీనికి ఎన్ని రకాలుగైనా వ్యాఖ్యానించుకోవచ్చు. వేదమునకు అధిపతి, అదేవిధంగా వేదములు బ్రహ్మకిచ్చాడు కనుక బ్రహ్మగారికి అధిపతి అయినవాడు. తానే బ్రహ్మము అంటే తానే వేదస్వరూపుడు అని చెప్తూ ఇక్కడ వేదస్వరూపుడు, వేదములకు అధిపతి, వేదములను ప్రవచించి దాని ప్రకారం సృష్టిని రచించినటువంటి బ్రహ్మగారికి కూడా అధిపతి అయినటువంటి వాడు ఆయన సదా శివ. ఎల్లవేళలా శివుడు ఆయన. ఎల్లవేళలా శివుడు అంటే కొందరు కొన్ని వేళల్లో శివుడు, కొందరు కొన్ని వేళల్లో శివుడు కాకుండా ఉంటారా? మరి ఈయనకి సదాశివుడు అని ఎందుకన్నారంటే శివం అంటే అర్థం చెప్పుకున్నా శాంతము నిర్వికారం అని. సదా నిర్వికారుడు ఆయన, అందుకే సదాశివ. ఈయన అసలు స్వరూపం ఓం అనే ప్రణవస్వరూపం, అందుకే సదాశివోం అన్నారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. అటువంటి ఆయన అనుగ్రహం వల్ల మనకు శివం లభిస్తుంది. శివం అంటే నిన్న చెప్పుకున్న శాంత స్థితి. అందుకు శాంత స్వరూపుడైన ఆ స్వామి యొక్క రూపంలో వటవృక్షం చెప్పుకున్నా వటవృక్ష మూలంలో ఉన్నాడు శుద్ధస్ఫుడిక శంఖాసురుడు. ఈ స్వరూపాన్ని చాలా అందంగా వర్ణించాడు వ్యాసదేవుడు సూత సంహిత మొదలైన గ్రంథాల్లో. ఆయన పలుకుల్లోనే ఒక్కసారి విందాం. ప్రళంబిత జటాబద్ధం చంద్రరేఖావతంసకం నీలగ్రీవం శరచంద్ర చంద్రకాభిర్విరాజితం గోక్షీర ధవళాకారం చంద్రబింబ సమాననం ప్రళంబిత జటాబద్ధం. అంటే వేలాడుతున్న విస్తారమైన జడలు కలిగినటువంటి వాడు, చంద్రరేఖావతంసకం దానిలో చంద్రలేఖని దాల్చి ఉంచినవాడు, నీలగ్రీవం నీలకంఠుడు, శరచంద్ర చంద్రికాభిర్విరాజితం ఆయన శరీరం నుంచి వస్తున్న కాంతులు శరత్కాలపు పూర్ణచంద్రుడి నుంచి వెలువడుతున్నటువంటి సౌమ్యమైన అంశువులతో భాషిస్తున్నాయట. ఆయన రూపం ఎలా ఉందంటే గోక్షీర ధవళాకారం, ఆవు పాల వలె తెల్లగా ఉన్నాడు ఆయన. చంద్రబింబ సమాననం, ఆ ముఖమేమో పూర్ణ చంద్రబింబం వల్ల శోభిస్తున్నది. సుస్మితం, దాని తర్వాత ఆయన చిరునవ్వండి. ఈ చిరునవ్వు గురించి ప్రతి వారు వర్ణించారు. ఆయన దక్షిణామూర్తిలో గొప్పగా కనబడేవి రెండు, రూపంలో ప్రతిదీ అందమే అనుకోండి, కానీ ఆ చిన్ముద్ర చిరునవ్వు ఈ రెండు గొప్ప విశేషాన్ని చెప్తారు. చిన్ముద్ర తర్వాత ఆలోచిద్దాం, ముందు చిరునవ్వు చూడండి. ఎవరు నవ్వుతూ ఉంటారండి, ఎవరు ఆనందంగా ఉంటారు వారు నవ్వుతారు అంతే కదా. ఎవరైనా కాస్త నవ్వకుండా మొహం ముడుచుకుంటే ఏంటమ్మా ఏం దిగులు అని అంటాం. ఈయన ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నట్ట, కారణం నిత్యానంది గనక. ఆ తన యొక్క నిత్యానంద లక్షణం ఏదుందో దాన్ని నవ్వు ద్వారా చూపిస్తున్నాడు. అందుకే మందస్మితం, అది అట్టహాసం అయితే అదొక ప్రకోపం అది, కానీ మందస్మితం అది. మందస్మితం నిశ్చలమైన ప్రసన్నమైన ఆనంద స్థితిని తెలియజేస్తుంది. అందుకే సుస్మితం సుప్రసన్నంచ, ఆయన ఎప్పుడు తన స్థితి అందు తానే ఉంటాట. ఇంత జగత్తు చేస్తున్నా తన నుంచి తాను జారడు. అందుకే శాశ్వతగుం శివం అచ్యుతం అన్నారు. అచ్యుతం అంటే జారని వాడు. శాశ్వతం శివం అచ్యుతం, ఏది శాశ్వతమైన శివము అదే అచ్యుతము. తాను జారడు, తనను నమ్మిన వారిని జారనివ్వడు. అందుకే ఆయన పేరు అచ్యుతం అని కీర్తించాం. అదే శివం, ఆ శివానికి చేరితేనే మళ్ళీ జారం. అంతవరకు వెనక్కి రావడం జరుగుతూనే ఉంటుంది. దేనిని చేరితే మరి వెనక్కి రామో అది అచ్యుతం, అదే ప్రపంచోపశమం శాంతం అనే స్థితి. ఆ అచ్యుత స్థితే శివం అని చెప్పారు. తన స్థితి అందే తానున్నాడు ఇంత జగత్తు నిర్వహిస్తూ కూడా. అందుకే స్వాత్మతత్వైక సంస్థితం, అయ్యా ఈ జగత్తుగా ఇంత క్రిందికి వచ్చాడే, మరి తన స్థితి అందు తానున్నాడని ఎలా చెప్పగలమండి అంటే, సూర్యభగవాను తన కిరణాలను అంతటి ప్రసరిస్తున్నాడు. ప్రసరిస్తున్నాడు అంటే కిందకి దిగొచ్చాడని అర్థమా? తన శక్తితోనే అంతా నడుపుతున్నా తన స్థితి నుంచి తాను జారలేదు కదా. ఇది అర్థం చేసుకోవడానికి చిన్న ఉపమానం మాత్రమే. అలాగే పరమాత్మ తన స్థితి ఎందుండే అంతా నడుపుతున్నాడు గనుకనే ఆయన్ని ఆశ్రయించిన వారు ఈ జగన్ నిర్వహణ చేస్తూ ఉన్నా జ్ఞాన స్థితిలో ఉండగలరు అనేటువంటి విషయం ఆయన్ని చూస్తే తెలుస్తుంది. స్వాత్మతత్వైక సంస్థితం గంగాధరం శివం శాంతం లసత్కేయూరమండితం వీరాసనే సమాసీనం వేదయజ్ఞోపవీతినం. ఆయన వేద విద్యాస్వరూపుడిని చెప్పడానికే వేదమునే యజ్ఞోపవీతంగా చేసుకున్నట్ట. ఎందుకంటే వేదం ప్రధానంగా ఋక్ యజు సామములు అని మూడు మంత్రములతో ఉంటుంది. ఆ ఋగ్యజు సామములే ఆ యజ్ఞోపవీతంలో మూడు ముళ్ళు. వీటికి మూలమైనటువంటి ప్రణవం ఉన్నది అకారం ఉకారం అకారం, అదే ఆ మూడు ముళ్ళుట. కనుక త్రివృత్స్వరం అని చెప్పారు. దానికి సంకేతంగా వేదయజ్ఞోపవీతినం అని చెప్పారు వ్యాసదేవుడు ఇక్కడ. సర్వేషాం ప్రాణినాం ఆత్మా, సర్వేషాం ప్రాణినాం ఆత్మా, సర్వప్రాణులకు ఆత్మ అయిన వాడు, అదండి అసలైన రహస్యం. అది ప్రతిపాదించారు, ఈ మాటనే ప్రతిపాదించారు శంకరు వారు. సర్వప్రాణులకి ఆయనే ఆత్మ అన్నప్పుడు ఇంక వేరే ఎక్కడుందండి? ఆత్మ అనేదే ఆయన. అజ్ఞానాపస్మార పుష్ఠత, ఆయన ఒక పాదం పెట్టాడు. ఎవడి మీద అంటే అజ్ఞానమనే అపస్మారుడి మీద పెట్టాడు. దక్షిణామూర్తి కుడిపాదం కింద ఒక రాక్షుడు ఉంటాడు, వాడి పేరు అపస్మారుడు. దానికి ఇక్కడ వ్యాసుడు ఏం చెప్తున్నాడు, అజ్ఞానమనే అపస్మారుడు అన్నారు. అపస్మారుడు అంటే స్మరణశక్తి రాహిత్యాన్ని అపస్మారము అన్నారు. స్మరణశక్తి రాహిత్యం, మనం బుద్ధి ఉండవలసింది స్మృతి అంతే కదండి. మనం ఈరోజు ఉదయం నిద్రలేచి నేను ఎవండండి, నేను ఏం చేశానండి అని అడిగితే మనం పిచ్చివాడు అంటారు. ఎందుకంటే నిన్నటి స్మృతి వాళ్ళు కోల్పోతే ఇవాళ బతకడానికి మనం అర్హులను కాలేదు. కనుక స్మృతి అనేటటువంటిది ఎవరి వల్ల వస్తున్నది? లోపల ఉన్న చైతన్యం వల్లనే వస్తుంది. ఈ విషయం పరమాత్మ గీతలో చెప్పాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. అందరి హృదయంలో ఉన్న చైతన్య స్వరూపుణ్ణి, ఆ నా వల్లే స్మృతి జ్ఞానము గుర్తు మరపు ఇత్యాదులన్నీ కలుగుతున్నాయి. చైతన్య లక్షణం అది. కనుక ఆత్మయై ఉన్నవాడు ఆయనే గనక స్మృతి ఆయన యొక్క శక్తి వల్లనే వస్తుంది. అయితే నేను మర్చిపోయాను ఏంటంటే కొన్ని మర్చిపోయా, అన్ని మర్చిపోయావా? పనికి మాలని గుర్తుపెట్టుకునే తిరుగుతున్నాం మనం. అసలైన విస్మృతి ఏమిటయ్యా అంటే ఆత్మవిస్మృతే పెద్ద విస్మృతి అండి. తానేమిటో తనను తాను తెలియకపోవడమే అపస్మృతి. అసలైంది గుర్తుపెట్టుకోకుండా పనికిమాలవన్నీ గుర్తుపెట్టుకోవడం పెద్ద అపస్మారం. ఆ అపస్మారం అనేదాన్ని తొక్కెట్టాయి. దీన్ని ఎవరి స్థాయిలో వాడు అన్వయించుకోవచ్చు? ఆ తత్వస్థాయిలో చూసినప్పుడు ఈ అవిద్య, ఆత్మని తెలుసుకోని తనము అనేది బాగుంటుంది. ఇది చెప్తున్నప్పుడు కూడా అద్భుతంగా అనిపిస్తుంది, కానీ ఉపన్యాసం తర్వాత మనమేమిటో ఎవరికి వాళ్ళకే తెలుసు. అటువంటప్పుడు ఏ చిన్నపాటి అయినటువంటి బుద్ధి మాంద్యం ఏర్పడినా దాన్ని పోగొట్టేవాడు ఆయన. అందుకే పిల్లలకి దక్షిణామూర్తి ధ్యానము, దక్షిణామూర్తి స్తోత్రము కానీ మనం నేర్పితే వాళ్ళు విద్యావంతులు అవుతారు. ఎందుకంటే వాడు ఏ విద్యలో ప్రవేశిస్తే బుద్ధిమాంద్యం అడ్డుకుని వాడిని కొడుతోందో ఆ బుద్ధిమాంద్యం పోవాలి. అదే కదా ఆ విద్యకు సంబంధించిన స్మృతి వాడికి ఉండాలి, స్మృతి ధారలా ఉండాలి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే స్మృతి శక్తి ప్రసరించాలి. అర్థమైంది గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని అవసరమైనప్పుడు వినియోగించాలి. అదే కదండి విద్య అంటే, గ్రహించడం, ధారణ చేయడం, భావించగలగడం, మననం చేసుకోగలగడం, స్ఫురణలోకి తెచ్చుకోవడం, వినియోగించడం, ఇది విద్య యొక్క లక్షణం. దీనికి అడ్డు వచ్చే మాంద్య శక్తి ఏదో అది అపస్మారుడు. కనుక అపస్మారుడమే పాదం పెట్టాడు అంటే విద్యాస్వరూప లక్షణం ఇక్కడ చెప్పబడుతున్నది. ఏ విద్య కానీ ఇదే స్వరూపం. ఎందుకంటే మన అందరినీ దక్షిణామూర్తి వైపు తిప్పడానికే అందులో ఉన్న అసలుతత్వాన్ని చెప్తున్నాను. కేవలం పరతత్వం గురించే చెప్పుకుంటూ ఉంటే సరిపోతుంది, కానీ ఇది కూడా మనకు అవసరం అన్న స్పృహ మనకున్నది. అందుకు ఆయన్ని కానీ ఆశ్రయిస్తే ఏ విధమైన బుద్ధిమాంద్యమైనా ఆయన పొగడతాడు. ఎందుకంటే జగత్తులో ఇన్ని విద్యలు ఆయన వల్లే వచ్చాయి, లేకపోతే జగత్తు ఎలా నిర్వహింపబడుతుందని. కనుక ఏ విద్యని నిరసించడానికి లేదు, లౌకిక విద్యలైనా పారమార్థిక విద్యలైనా అన్ని ఆయన యొక్క స్వరూపములే. అయితే అది ఆయన యొక్క స్వరూపం అని తెలిస్తే ఈ లౌకిక విద్యలో ఉన్నామన్న పరమార్థ దృష్టితో ఉంటూ దీన్ని కూడా పరమార్థ విద్యగా పరివేశింపజేసుకోగలం. అందుకు దక్షిణామూర్తి ఉపాసన క్రమంగా మనకు అటువైపే తిప్పుతుంది. కనుక ఇహానికి పరానికి కూడా దక్షిణామూర్తి ఉపాసన చాలా గొప్ప మార్గమని చెప్తూ ఉన్నారు. ఇది అపస్మారుడిపై పాదం పెట్టడంలో ఉన్నటువంటి అర్థం. పైగా ఎంత తేలిగ్గా పెట్టాడు చూడండి. కొట్టాలి అంటే రెండు కాళ్ళు పెట్టి తొక్కినా చావడు వాడు. అలాంటిది ఈయన కేవలం ఆ కుడి పాదపు కొన పెట్టేట అంతే, పెట్టు కూర్చున్నాడు అంతే. అంటే ఎంత అవలీలగా ఆయన నాశనం, అవలీల అనేది తెలియజేస్తుంది అందులో, అలా పెట్టాడు. అలాగే చిదంబర దక్షిణామూర్తి అంటే నటరాజస్వామి, ఆయన మాత్రం ఏం చేశాడు, ఒక్క పాదంతో తొక్కాడు, ఈ రెండో పాదం ఎత్తేశాడు పైకి. వీళ్ళు కొట్టడానికి అంత నాకు శ్రమక్కర్లేదని అన్నాడు ఆయనకి. ఒక్క పాదంతోనే వాడు పని పూర్తి చేశాడు. కనుక అపస్మృతిని, బుద్ధిమాంద్యాన్ని పోగొట్టేటువంటి వాడు, మొత్తానికి అజ్ఞానం యొక్క కరడు కట్టిన తనం రాక్షత్వం, దాన్ని పోగొట్టేవాడు. విన్యస్త చరణం సమ్యక్ జ్ఞానముద్రాధరం హరం, జ్ఞానముద్రధారి. ఆ వివరణ మళ్ళీ వచ్చినప్పుడు చెప్పుకుందాం. స్వాత్మభూత పరానంద పరశక్త్యర్థ విగ్రహం, ఆయన యొక్క ఆనంద స్వరూపమైన అమ్మనే తన యందు కలిగిన వాడు. అంటే అప్పుడు కూడా అమ్మవారు ఉంది అనే స్పృహని వ్యాసుడు చెప్తున్నాడు అక్కడ. పరశక్త్యర్థ విగ్రహం, పరశక్తిని తనలో కలిగినటువంటి వాడు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే అనేటువంటి ఉపనిషద్ మంత్రాన్ని మనం ఇక్కడ స్మరించాలి. అది ఆయన యందు ఉన్నది, ఆ శక్తి ఆయనలో ఎప్పుడు లుప్తం కాదు, అది అలుప్త, నిత్య అలుప్త శక్తి అన్నారు. అది ఎప్పుడు ఆయన యందే ఉంది. అయితే బహిర్ముఖం అవడం, తనలో లీనమవడమే తప్ప ఎప్పుడూ కూడా అది నశించేది కాదు ఆయన శక్తి, అది శాశ్వతీ శక్తి అది. అందుకు ఎప్పుడూ ఆ తల్లితోనే ఆయన ప్రకాశిస్తున్నాడు. అందుకే అమ్మా అని పిలుచుకున్నాం, అయ్యా అని పిలుచుకున్నాం. పరాశక్తి అర్ధ విగ్రహం గనక మునిభి సంవృతం మాయావటమూల స్థితం, ఈ జగత్తంతా ఒక వటమూలం, జగత్తు మాయామయం, దానికి మూలమైన వాడు ఆయనగా భాషిస్తున్నాడు గనక అక్కడ మాయావటం అని వర్ణించాడు వ్యాసదేవుడు. ఈశానం సర్వ విద్యానాం ఈశ్వరేశ్వరం అవ్యయం, వ్యాసుడు ఎంత అందంగా వేస్తున్నాడో చూడండి. వైదికమైన శబ్దాలన్నీ ఇందులో కూర్చాడే. సర్వవిద్యలకు ఈశ్వరుడైన ఈయన ఈశ్వరేశ్వరుడు అన్నాడు. ఈశ్వరులకు సైతం ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, మహేశ్వరుడు, అవ్యయుడు, తరుగుదల లేనివాడు. స్వాత్మ విద్యా ప్రధానైన సదా సంసారమోచకం, ఆత్మవిద్యనిచ్చి సంసారం నుంచి మోక్షం కలిగించే దక్షిణామూర్తి దేవాక్యం జగత్సర్గాది కారణం, జగత్సర్గ ఆది కారణం, ఈ జగత్తులన్నిటికీ కూడా కారణమైన వాడు అని. రుద్ర ఎత్తే ముఖంతేన దక్షిణం పాహి మామితి పునర్దేవో మహాదేవో దక్షిణామూర్తినీశ్వర. రుద్ర ఎత్తే ముఖంతేన దక్షిణం పాహి మాం, ఈ మాట కూడా వేదమంత్రం. రుద్ర ఎత్తే దక్షిణం ముఖంతేన మాం పాహి నిత్యం అనే వైదిక మంత్రాన్ని ఇందులో చెప్పి ప్రదత్వా స్వాత్మ విజ్ఞానం తస్మైతి ప్రాయసువ్రత బహవో దక్షిణామూర్తి ప్రసాదయ దేవ జంతవ అనాయాసేన సంసారాద్ విముక్త పరమశయ అంటున్నారు వ్యాసదేవుడు. దక్షిణామూర్తి అనుగ్రహం చేత అనేక మంది జంతువులు అనాయాసంగా ఈ సంసారం నుంచి విమోచనం పొందే గనక. జంతువులు అంటే ఇక్కడ అర్థం జనిధర్మం కలిగినటువంటివి, పుట్టిన ప్రతివాడికి జంతువుని పేరు అని ఇక్కడ వివరించి ఆ దక్షిణామూర్తి యొక్క వైభవాన్ని వ్యాసదేవుడి విధంగా మనకు ఆవిష్కరించారు. ఈ దక్షిణామూర్తి తత్వం చెప్పేది స్వాత్మానం, ఆత్మతత్వాన్ని ప్రకటిస్తుంది. ఈ బ్రహ్మ విద్యా పరంపర ఎల్లవేళలా లుప్తం కాకుండా రక్షింపబడుతూనే ఉంటుంది. ఎన్ని ఆసురశక్తులు విజృంభించినా తప్త జీవుల కోసం బ్రహ్మ విద్యామృతం ఈశ్వరుడి నుంచి ప్రవహిస్తూనే ఉంటుంది. అలా మనకి అనేక రకాలుగా ప్రవహిస్తుంది. అందుకే ఆదిశంకర పరంపర ఇప్పటికి అనేక ముఖములుగా మనకు విస్తరిల్లుతుంది. ఈ జ్ఞానము మనకు అందించినటువంటి మరో భగవద్ అవతారం రమణ మహర్షి. ఆ రమణ మహర్షి ఈ దక్షిణామూర్తి తత్వం అనగానే చాలామందికి స్ఫురణకు వస్తారు. ఎందుకంటే మౌనవ్యాఖ్య ప్రకృత పరబ్రహ్మతత్వం అనే మాటలో మౌనమే అనే మాటకి అసలైనటువంటి అర్థం రమణ మహర్షి మూర్తిలో మనకి గోచరిస్తుంది. ఆ మౌనం, అసలైన మౌనం అంటే అంతర్ముఖీనం. మీరు మీలో మీరు ఆలోచించుకుంటూ ఉంటేనే పక్కన వాడితో మాట్లాడలేరు, అవునా లేదా? ఆలోచనను కూడా వదిలి ఇంకా లోపలికి వెళ్ళగలిగితే మీ బుర్రతో కూడా మీరు మాట్లాడాలి. ఎటు పోతోంది ఆ ప్రజ్ఞ? అంతర్ముఖీనమైనటువంటి ఆ ప్రజ్ఞ మీరు ప్రయాణిస్తారు కనుక అక్కడికి చేరుకుంటే ఆ మహామౌన స్థితి ఉన్నదే, దానికి అచ్చమైన తర్కాణంగా మనకి మహానుభావుడు రమణ మహర్షి కనిపిస్తున్నారు. అది మూర్తి భవత్ బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్య గురించి ఆయన ఫలానా ఉపనిషత్తులో ఫలానా విధంగా చెప్పబడింది, దానికి ఫలానా వాళ్ళు ఇలా వ్యాఖ్య రాశారు, ఫలానా వాళ్ళు ఇలా వార్తికం రాశారు అని చెప్పకుండా తానే అనుభవ స్వరూపంగా నిలబడ్డాడు. అది గొప్ప విశేషం. అది మనం దీపం వెలిగించితే చీకటి పోతుంది ఎలాగూ అంటే దీపం నుంచి వచ్చిన కిరణములు అని ఇన్ని గొడవలు పెట్టి మాట్లాడే కన్నా ఒక్క దీపం వెలిగిస్తే అంత గొప్పది కదా. అలా వెలిగిన దీపం వంటి వాడు రమణ మహర్షి. ఆయన అరుణాచలంలో సిద్ధి పొందిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన సిద్ధి పొందిన తర్వాతే ప్రపంచానికి తెలిశాడు, కానీ సాధన స్థితిలో కాదు. సిద్ధి పొందిన తర్వాతే ప్రపంచానికి తెలిశాడు. ఆ సిద్ధి పొందిన తర్వాత ఆయన చెప్పుకున్న విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. తన సాధన దశలో ఆయన ఒకసారి ఆ పర్వతం వద్ద సమాధి స్థితిలో ఉండగా ఒక మహాత్ముడు వచ్చి, ఈ పుస్తకం నీ దగ్గర ఉంచాను జాగ్రత్తగా చూస్తూ ఉండని వెళ్ళిపెట్టాడు. ఆ పుస్తకం ఆయన దగ్గరుంది. ఈ లోపల ఒక యతి వచ్చి, నీకు సంప్రదాయబద్ధమైన సన్యాసం ఇస్తాను, కొండ దిగి వచ్చే లోపల నువ్వు ఆలోచించుకో అన్నట్ట. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చే లోపల ఈయన తిరగవేస్తే అరుణాచల పరిధిలో చేరినటువంటి జ్ఞాని వాడికి అదే సన్యాసం అయ్యానుంది. వాడికి వేరే దీక్ష ఎక్కర్లేదు. అది ఆయన రాగానే చూపించట్టు ఈయన ప్రమాణాన్ని. ఆయన వెంటనే, నువ్వు సిద్ధుడు అయ్యా, వర్ణ ఆశ్రమానికి అతీతులు అయినటువంటి వాడు నువ్వు, అతీత స్థితి. వీళ్ళని అత్యాశ్రమం అంటారు, అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయన అని చెప్పారు. అటువంటి మహానుభావుడు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలిని. దేశోయం శోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ. నమః పార్వతీపదయే హర హర మహాదేవ.
వందేశం భూమాపతిం సురగురుం.